सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्ति।
शतकोटि जन्मस्य कृतैः पुण्यः विना मुक्तिः न लभ्यते इत्यभिप्रायः। శతకోటి జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫల విశేషం ఉంటే తప్ప ముక్తి లభ్యం కాదు అనేటువంటి విషయం. కనుక ఇక్కడ ఈ శ్లోకంలో చివరి పాదంలో పుణ్యం యొక్క ఆవశ్యకత మనకు చాలా చక్కగా తెలుస్తుంది. అసలు ఈ పాప పుణ్యాలు ఉన్నాయా లేక ఊరికే మన ఊహల? పుణ్యం అనేది ఉందా, పాపం అనేది ఉందా? పుణ్యం అనేదే గనక లేకపోతే, పుణ్యం యొక్క అవసరం గనక లేకపోతే, నువ్వు ఎప్పుడు కోరితే అప్పుడు నీకు సుఖం రావాలి. అండర్స్టాండ్? నువ్వు ఆశించినప్పుడంతా సుఖం రావాలి నీకు. సుఖాన్ని నువ్వు కోరుకుంటూ ఉన్నావు, ఆనందాన్ని నువ్వు కోరుకుంటూ ఉన్నావు, కానీ ఎందుకు రావడం లేదని అంటే మాత్రం పుణ్యం లేదు గనక. అంతేగాని మరొకటేదో లేదని కాదు. ధనం లేక నాకు సుఖం లేదు అని అనుకుంటాడు, కాదు, పుణ్యం లేక సుఖం లేదు. అండర్స్టాండ్? ఎందువల్ల? ధనం కలిగినటువంటి వాళ్ళు సుఖపడలేకపోతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ధనం కలిగిన వాళ్ళకి ధనం ఉన్నది, ధనం ఉండి కూడా ఎందుకు సుఖపడలేకపోతున్నాడు అంటే పుణ్యం లేదు గనక. కనుక పుణ్యం అనేదే గనక లేకపోతే, దాని యొక్క అవసరం గనక లేకపోతే, ఎప్పుడు నువ్వు సుఖపడాలనుకుంటుంటే అప్పుడు సుఖపడగలుగుతూ ఉండాలి, కానీ ఆ విధంగా కనిపించడం లేదు. నేను ఆశించినంత మాత్రాన నాకు సుఖం రావడం లేదు, ఎందుకో తెలుసా, పుణ్యం లేదు గనక. అలాగే పాపం అనేదే గనక లేకుండా ఉంటే నీకు దుఃఖం రాకుండా ఉండాలి. నువ్వు ఆశించడం లేదు నాకు దుఃఖం కావాలి అని, పైగా వద్దు అని అనుకుంటూ ఉండవు. నాకు దుఃఖం రాకూడదు అనుకుంటున్నావు. నువ్వు దుఃఖం రాకూడదు అని అనుకుంటూ ఉండినా, బాధలు జీవితంలో ఉండకూడదని నువ్వు అభిప్రాయపడుతూ ఉన్నా, నీ జీవితంలో బాధలు దుఃఖాలు కష్టాలు శోకాలు రావడానికి కారణం వెనక పాపం ఉంది గనక. అర్థమవుతుందా? ఇప్పుడు కనుక ఏది ఉండడం వల్ల సుఖపడతాను? పుణ్యం ఉంటేనే సుఖపడతావు, ఏదో ఉంటే కాదు. దుఃఖానికి కారణం ఏమిటి? పాపం ఉండడమే. కనుక ఈ పుణ్యం ఏం చేస్తుంది? గతంలో నేను చేసినటువంటి పుణ్యకర్మల యొక్క ఫలం ఈ రోజు నాకు లభ్యమవుతూ ఉంటే నా సుఖానికి కారణం ప్రారంభంలో పుణ్యమే. నేను గతంలో చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో, ఈరోజు నేను సత్కార్యం ఆచరించకపోయినా కూడాను గత జన్మల్లో చేసినటువంటి పుణ్యం ఉంది, ఆ ఫలం యొక్క విశేషం చేత ఈరోజు సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నావు నీవు. కనుక పుణ్యం వల్ల సుఖం వస్తుంది. ఓకే, కానీ శుభేచ్ఛ కూడా కలుగుతుంది పుణ్యం వల్ల. రెండవ ఫలితం శుభేచ్ఛ అంటే సుఖం. ఈ ప్రపంచంలో మనం తిరుగుతూ ఉంటే వస్తువుల మధ్య విషయాల మధ్య ఏవి మారుతూ ఉండినా మనం సుఖపడుతూ ఉండేటువంటి ఆంతరంగిక స్థితి పుణ్యం యొక్క ఫలితం. దాంట్లో శుభేచ్ఛ, చక్కటి ఇచ్ఛ, శుభ మంగళకరమైనటువంటి ఇచ్ఛ ఏమిటో తెలుసా? భగవంతుడు నాకు కావాలి అనేటువంటి కోరిక నీకెందుకు కలుగుతుంది? ఇంట్లో ఇంతమంది ఉన్నారు, నీకే ఎందుకు కలిగింది? నీతో కలిసి చాలా మంది చదువుతున్నారు, కానీ నీకే ఎందుకు కలిగింది? నీతో కలిసి చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ నీకే ఎందుకు కలిగింది? ఈ శుభేచ్ఛ, శుభవాంఛ, పరమాత్మ కావాలనేటువంటి కోరిక నీకెందుకు కలిగిందో తెలుసా? నీ దగ్గర పుణ్యం ఉంది కనుక. కనుక సుఖానికి పుణ్యం కారణం, శుభేచ్ఛకి పుణ్యం కారణం. శుభేచ్ఛ కలుగుతూ ఉంటుంది గనక శుభకర్మలు మళ్లీ చేస్తూ పుణ్యాన్ని సంపాదించుకుంటూ మెల్లమెల్లగా ముందుకు పోయేటువంటి అవకాశాలుంటాయి. అంటే పుణ్యఫల సంపత్తి పెరుగుతూ ఉంటుందని అర్థం. అట్లాగే పుణ్యం ఉండడం వల్ల ఎట్లాగైతే నీకు సుఖం కలుగుతూ ఉన్నదో, పాపం ఉండడం వల్ల దుఃఖం కలుగుతుంది. పుణ్యం ఉండడం వల్ల నీకు శుభేచ్ఛ ఎట్లాగైతే వచ్చిందో, పాపం ఉండడం వల్ల దుష్టబుద్ధి ఏర్పడుతుంది. కనుక పుణ్యము యొక్క ఫలితం సుఖపడడం, శుభేచ్ఛ కలిగి ఉండడం. అట్లాగే పాపం యొక్క ఫలితం దుఃఖపడడం, అట్లాగే దుష్టబుద్ధి కలిగి ఉండడం. దుస్సంకల్పాలు కలిగి ఉండడం. ఇవి పాప పుణ్యాలు ఆడిస్తూ ఉంటాయి. రిమోట్ తో ఎట్లాగైతే మనం టీవీని అటు ఇటు ఛానల్ తిప్పుతూ ఉంటామో, రిమోట్ మన చేతిలో ఉంటుంది, టీవీ చూస్తూ ఉంటావు, నీకు ఏది కావాలో ఏ ఛానల్ కావాలో నువ్వు ఇక్కడి నుంచే మారుస్తూ ఉంటావు, అక్కడ మారిపోతూ ఉంటుంది. కనుక అక్కడ మారడానికి, ఆ చిత్రం మారడానికి ఇక్కడి నుంచి నువ్వు ఎట్లాగైతే రిమోట్ ను ఆపరేట్ చేస్తూ ఉన్నావో, పాప పుణ్యాలు ఆపరేట్ చేస్తూ ఉంటే సుఖపడాల్సినప్పుడు దుఃఖపడుతూ ఉంటావు, దుఃఖపడాల్సిన సమయంలో సుఖపడుతూ ఉంటావు. కొందరు చెప్తూ ఉంటారు చూడండి, అన్ని పరిస్థితులు బాగున్నాయండి, నాకు ఏ కొరత లేదు, ఆరోగ్యం బాగుంది, బిడ్డలు మంచివాళ్లు, ధనం ఉంది, భార్య అనుకూలవతి, ఎందుకో మనసులో ఏదో బాధ, ఏదో తెలియనటువంటి అశాంతి, ఇటువంటి విన్నారు లేదా మీరు? వాటి వెనక అన్నీ ఉన్నా నువ్వు సుఖపడలేకపోతున్నావంటే సుఖపడడానికి కారణమైంది కూడా లేదు అది అడ. ఇవన్నీ సుఖ కారణాలు కాదు బాబు, ఇవన్నీ ఉన్నాయి కానీ నువ్వు సుఖపడడానికి కారణమైంది పుణ్యమే, ఆ పుణ్యం లేకపోవడం వల్ల సుఖపడలేకపోతున్నావు. ఇవన్నీ కూడా ఉండి ఒక్కొక్కసారి ఈ పుణ్యఫల విశేషం ఎట్లా ఉంటుందంటే, శుభేచ్ఛ చక్కటి ఆలోచన కదిలిస్తుంది అన్నాం కదా. ప్రారంభవశాత్తు మనకు దుఃఖం వస్తూ ఉండినా పుణ్యఫలం ఏం చేస్తుందో తెలుసా, తమాషగా తప్పిస్తుంది దాన్ని. ఎందుకంటే ఇవన్నీ కూడా కర్మఫలాలు, పరమాత్మ నుంచి మనకు లభ్యమయ్యేటువంటివి. ఎట్లా తప్పిస్తుంది స్వామీజీ, ఎలా సాధ్యం? ఇప్పుడు ఏదో బాధగా ఉంది, ఒక వ్యక్తికి బాధగా ఉంది, అన్ని బాగానే ఉన్నాయి, బాధగా ఉంది, దీనికి కారణం పాపం, గతంలో చేసినటువంటి పాపం, ఆ పాప ఫలం ఇది కర్మఫలం. అలా పోతాడు, కొద్ది దూరం పోతాడు, అట్లా పోయి తిరిగి వస్తాం మనసేం బాగలేదని. అలా వెళ్లడంలో ఒక చోట ఒక దేవాలయం ఉంటుంది, ఆ దేవాలయం దగ్గర ఎవరో కూర్చొని ప్రవచనం చెప్తూ ఉంటారు. ఆ ప్రవచనం దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు, అట్లా తన సమస్య ఏదో దానికి పరిష్కారం అక్కడ అవగాహన వచ్చేస్తుంది. వెంటనే ఇంతవరకు దుఃఖంతో ఉన్నవాడు ఒక్కసారి ప్రశాంతంగా ఆనందంగా హాయిగా కమ్ వాట్ మే, ఏదైనా రాని నేను ఆనందంగా ఉండగలను అని లేచిపోతాడు. ఇంట్లో ఉండకుండా బయటికి తెచ్చింది పాపం. ఎందుకు బయటకు వచ్చేసాడో తెలుసా, పాపమే, అక్కడ ఉండలేకపోతున్నాడు. హాయిగా ఉండేటువంటి వాతావరణంలో అందరూ నవ్వుతుంటే తను బయటకు వచ్చాడు, కానీ ఎక్కడో పుణ్యఫల విశేషం ఉండి ఇప్పుడు అక్కడ ఆ వ్యక్తి కనపడ్డాడు. అది అక్కడ పుణ్యము దుఃఖాన్నించి కూడాను నిన్ను విముక్తుని చేస్తూ పోతుంది, ఒక్కోసారి దారి మరల్స్తూ పోతూ ఉంటుంది. అదే ఒక్కోసారి పాపం యొక్క యాక్షన్ కూడా అట్లాగే ఉంటుంది. దేవాలయాలకు పోయి గొడవలు పెట్టుకునేవాళ్ళు, ఆశ్రమాల్లో హాయిగా జీవించలేని వాళ్ళు, గురువు దగ్గర హాయిగా బ్రతకలేని వాళ్ళు, ఇవన్నీ ఏంటో తెలుసా, గతంలో చేసుకున్నటువంటి పాపాలు. పుణ్యం వల్ల దేవాలయానికి పోతాడు, పాపం వల్ల తగువ పెట్టుకుంటాడు, పుణ్యం వల్ల గురువు దగ్గరకు వస్తాడు, పాపం వల్ల దూరం అయిపోతాడు. ఎన్ని లోతైన విషయాలు, పుస్తకాలు చదివితే పురుగులకు అర్థమయ్యేది కాదు ఇది, లోతుగా వెళ్ళాలి. శాస్త్రం ఇంత సహేతుకంగా వెళ్ళింది. ఇవి పాప పుణ్యాల యొక్క ప్రభావం మన జీవితం మీద ఈ విధంగా ఉంది. అందుకని ఎప్పుడు ఏం చేస్తూ ఉండాలి, దీన్ని బట్టి మీకు అర్థమైంది ఒక విషయం ఏమిటో తెలుసా, పుణ్యాన్ని ప్రోగు చేసుకుంటూ పోవాలి. కాబట్టి మనకు వచ్చేటువంటి ఆపదల్ని, జీవితంలో వచ్చేటువంటి కష్టాల్ని తొలగించుకోవడానికి, మనకు ఏ అవసరాలైతే ఉన్నాయో అవసరాలని తీర్చుకోవడానికి, ఎట్లాగైతే మనం ధనం అవసరమని అభిప్రాయపడి ధనాన్ని మెల్లమెల్లగా కూడబెట్టుకుంటూ పోతాము, నాకు ఒక 10,000 ఉన్నదండి ఇంతకుముందు లేదు, ఈ 10,000 నేను 1,00,000 చేయాలి, ఆ 1,00,000 అయిన తర్వాత దీన్ని ఒక 10,00,000 చేయాలి అని నువ్వు ఎట్లాగైతే మెల్లమెల్లగా డబ్బును కూడబెట్టుకుంటూ పోతావో, అట్లాగే పుణ్యాన్ని కూడా ప్రోగు చేసుకుంటూ పోవాలి. జన్మ జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫల విశేషం ఉంటేనే ఈ శుభేచ్ఛ వస్తుంది. కనుక ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై, పుణ్యః వినా ముక్తి నా లభ్యతే ఇది. కాబట్టి అనేక జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫల విశేషం ఉంటే తప్ప శుభేచ్ఛ కలగదు, శుభేచ్ఛ కలిగితే తప్ప పరమాత్మని తెలుసుకునేటువంటి అవకాశం లేదు. అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాం గతిం, క్లియర్ భగవద్గీత. అర్జున అనేక జన్మ సంసిద్ధ, అనేక జన్మల్లో తయారు చేసుకున్నటువంటి ఈ పుణ్య సంపద ఏదైతే ఉందో ఇది కలిగితే తతః పరాం గతిం యాతి, ఆ పరమోత్కృష్టమైనటువంటి మోక్షాన్ని పొందుతూ ఉండాడు మనిషి. అనేక జన్మ సంసిద్ధ తతః పరాం గతిం యాతి, యాతి పరాం గతిం తతః, ఆ తరువాతే ఈ పుణ్యఫల విశేషం ఏదైతే ఉందో, అనేక జన్మల్లో తయారు చేసుకున్నటువంటి ఈ పుణ్యఫలం ఉంది చూచారా, దీనివల్ల ఆ పరమోత్కృష్టమైనటువంటి మోక్షాన్ని పొందుతూ ఉన్నాడు అర్జున. కాబట్టి పుణ్యకర్మల్ని ఎప్పుడూ ఆచరిస్తూ పోవాలి. ఇక్కడ ముఖ్యంగా నేర్చుకోవాల్సినది పుణ్యకర్మలంటే కేవలం మనం కాయక కర్మలే కాదు, మానస కర్మలు కూడా. దేహంతో చేసేటువంటివే కాదు, మనస్తో చేసేటివి కూడా. నిన్న చూచాం కదా స్థూల ఫలితాలు సూక్ష్మ ఫలితాలు ఉంటాయి. కనుక నువ్వు దేహంతో కర్మ చేయకపోయినా మనస్సుతో గనక దోషం జరిగిపోయిందంటే దాని ఫలితం సూక్ష్మంగా నీకు అందుతుంది. ఎందుకంటే అది సూక్ష్మ కర్మ, సూక్ష్మ ఫలితాన్ని ఇస్తూ పోతుంది. కనుక సాధ్యమైనంత వరకు ఇతరులకు మనం మేలు చేస్తూ పోవడం. నా ఉద్దేశం మేలు అనేది ఏదో డబ్బు ఇవ్వడం అది ఇదని కాదు. వాళ్లు ఏ బాధలు అయితే ఉండారో ఆ బాధల నుంచి విముక్తి చేసేది ఏదైనా మేలే. అర్థమవుతుంది? ఎవరికి? మానవులకే కాదు పశుపక్షాదులకు కూడా. కాబట్టి ఒక పక్షికి చేసేటువంటి మేలు తన జీవితంలో ఎంతో అద్భుతమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుందని అభిప్రాయపడడం వల్లనే దేహాన్ని కోసి ఇవ్వగలిగాడే గాని శిబి చక్రవర్తి, లేకపోతే పిచ్చోడేం కాదు. ఎందుకని? వాళ్ళకి ఆ ధర్మ రహస్యాలని తెలుసు, కర్మఫలాల యొక్క రహస్యాలు తెలుసు, ఈ శుభకర్మలు ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయో తెలుసు. అందువల్ల అలాంటి త్యాగాలు జరిగాయి. కనుక నిరంతరం కూడాను ఏ కర్మలు మనం ఆచరించినా పుణ్యకర్మలుగా ఉండేటట్టు చూసుకోవడం, మన మనసులో కదిలేటువంటి భావాలన్నీ కూడాను శుభకరమైనటువంటి భావాలుగా, ఏ విధమైనటువంటి దుష్టభావాలు వచ్చినా వెంటనే ఒక దేహం మీద, ఇప్పుడు మంచి వస్త్రం వేసుకుని పోతూ ఉంటావు నువ్వు, తెల్లటి వస్త్రం, ఒక మట్టి పడింది అనుకోండి పైన, మట్టి పడగానే నువ్వేం చేస్తావు? వెంటనే ఇట్లా వెంటనే అంతేగాని సాయంత్రం ఇట్లా అంటావనుకో, అది పడడం నువ్వు తొడవడం రెండు ఒకేసారి జరిగిపోతూ ఉంటాయి. అట్లాగే మన మనసులో గనక ఒక మలినపూరితమైనటువంటి ఆలోచన గనక తయారైందంటే నీ వస్త్రం మీద పడినటువంటి మాలిన్యం ఏదో అది పాడు చేసేది నీ వస్త్రాన్ని, నా మనసులో పడేటువంటి మాలిన్యం ఏదో, మలినపూరితమైనటువంటి సంకల్పం ఏదో అది పాడు చేసేది నా మనసునే. కనుక నీ బట్టను శుభ్రం చేసుకోవడం నీకిష్టం, నా బట్టను శుభ్రం చేసుకోవడం నాకిష్టం, నా బట్టకైనటువంటి మలినాన్ని నేను తొలగించుకోవాలి, నా మనసుకైనటువంటి మాలిన్యాన్ని కూడా నేనే తొలగించుకుంటూ పోవాలి. ఎందుకని? ఒకవేళ తొలగించుకోకపోతే అది పాపకర్మ అవుతుంది, మానసంగా మానసకర్మ పాపకర్మ అవుతుంది, అది పాప ఫలితాన్ని ఇస్తూ పోతుంది, నా ఫలితాన్ని నేనే అనుభవిస్తూ పోవాలి. పుణ్యకర్మ చేస్తూ ఉన్నాననుకోండి, ఒకవేళ పుణ్యకర్మలు చేస్తూ చేస్తూ స్వామీజీ తతో యాతి పరాంగతిం, ఆ పరమోత్కృష్టమైనటువంటి మోక్షాన్ని పొందాలి, ఒకవేళ పొందకుండా నేను చచ్చిపోతే పర్వాలే. నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. కళ్యాణకృత్, పుణ్యకర్మలు చేసే పుణ్యాత్ముడు, కళ్యాణ భగవద్గీత, కళ్యాణకృత్ దుర్గతిం గచ్చతి నా తాత. నాయన అర్జున తెలుసుకో, ఎవడైతే ఈ ప్రపంచంలో పుణ్యకర్మలు చేస్తూ ఉన్నాడో చేసుకున్న వాడికి చేసుకున్నంత ఫలం, ఎంత చేసుకుంటే అంత ఫలం. 10,000 రూపాయలు నీకు బ్యాంకులో ఉంటే 10,000 రూపాయల యొక్క ఫలం నీకుంది, నువ్వు పోయి విత్ డ్రా చేసుకోవచ్చు బాబు. అంతేగాని ఒకవేళ ఈ ప్రపంచం నుంచి దాటుకున్న తర్వాత నాకు ఆ పుణ్యఫలం అందదేమో అనుకుంటావేమో, కానీ కాదు. ఎందుకని? జీవితం మొత్తం ఒకటే, నువ్వు పరమాత్మను పొందినంత వరకు అనేక జన్మల్లో, ఎందుకని గత జన్మల్లో చేసినటువంటి పుణ్యఫల విశేషం వల్ల నీకు శుభేచ్ఛ కలిగింది, ఈ రోజు సుఖపడుతున్నావు, ఈ రోజు చేసేటువంటి పుణ్యఫల విశేషం చేత రేపు సుఖపడతావు ఇంకో జన్మలో. అర్థమవుతుంది? తిరుపతి కొండకెక్కుతూ ఉన్నావు, నడిచిపోతూ ఉన్నావు పైకి, మోకాళ్ల పర్వతం వరకు ఎక్కావు, చీకటి పడింది, అక్కడ పడుకున్నావు, ఉదయం లేచి ఏం చేస్తావు? మళ్లీ క్రిందకు వచ్చి పోతావా అలిపిరి దగ్గర నుంచి? కనుక రాత్రి అక్కడనే పడుకున్నావు, ఉదయం లేచావు, మళ్లీ తిరుపతి కొండకి అక్కడి నుంచి కదిలిపోతావు. అర్థమవుతుంది? ఒక కొండ ఎక్కావు, అక్కడ అలిసిపోయావు, పడుకున్నావు, మళ్లీ నిద్ర లేచావు, అక్కడి నుంచి వెళుతూ ఉన్నావు. ఇది క్షణక్షణానికి నిన్ను గోవిందుడి దగ్గరికి తీసుకుపోతూ ఉంది. ఎందుకో తెలుసా? అడుగడుక్కు నువ్వు గోవిందా అంటూ ఉండవు, గోవిందుడిని పిలుస్తూ ఉన్నావు, గోవిందుడి చేరిపోతావు నువ్వు. కాబట్టి కళ్యాణ కర్మలు శుభకర్మలు ఎప్పుడు వృధా గావు. కనుక ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యర్వినా లభ్యతే. కాబట్టి ఈ అనేక జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫల విశేషం వల్లనే మనిషి సుఖపడుతూ ఉన్నాడు ఈ ప్రపంచంలో. ఈ సుఖంతో ఉపయోగం లేదు, ఇది శాశ్వతమైనటువంటి ఆనందం కాదు, నిత్యమైనటువంటి సుఖం కలగాలి, అది మోక్షము. ఆ దానిని పొందాలనడం శుభేచ్ఛ, దానిని పొందాలనడం శుభేచ్ఛ. ఈ శుభేచ్ఛ గనక కలిగిందంటే ఇది కేవలం భగవంతుని యొక్క కృప, భగవంతుని యొక్క కృప, భగవంతుని దయా. దయ అంటే ఏమిటి చెప్పండి బాగా, ఏమైంది దయ అంటే ఏమిటి? కర్మఫలం. కాబట్టి గత జన్మల్లో చేసినటువంటి పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలం దయ, దయ వల్ల శుభేచ్ఛ. దుర్లభం త్రయమే వైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. మూడో శ్లోకం. మనుష్యత్వం మనుష్యకం, ముముక్షత్వం నంబర్ టూ, మహాపురుష సంశ్రయ నంబర్ త్రీ. ఏతత్ త్రయం దుర్లభం. ఏతత్ త్రయం దుర్లభం. తత్రాపి దుర్లభం తత్రాపి దైవానుగ్రహ హేతుకం. తత్ దైవానుగ్రహ హేతుకం ఇది భావ్యం. మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ ఈ మూడు కేవలం దైవానుగ్రహ హేతుకం. దైవము యొక్క అనుగ్రహమే, భగవంతుని యొక్క దయనే హేతుకం, కారణంగా కలిగి ఉన్నాయి. మానవ జన్మ రావడం, మానవ జన్మ వచ్చిన తర్వాత మోక్షాపేక్ష కలగడం, మోక్షాపేక్ష కలిగిన తర్వాత గురు సాన్నిధ్యం, ఈ మూడు కూడాను దైవానుగ్రహ హేతుకం. దైవానుగ్రహం భగవంతుని యొక్క కృప, దానినే కారణంగా కలిగి ఉన్నాయి. అవి గనక లేకపోతే ఇది దుర్లభం. భగవంతుని యొక్క అనుగ్రహం గనక లేకపోతే ఇది దుర్లభం. తేలిగ్గా పొందేటువంటిది మాత్రం కాదు. అందువల్ల జంతువునాం నరజన్మ దుర్లభం అన్నప్పుడే మీకు చెప్పాను. కాబట్టి జంతువునాం జననశీలానాం ప్రాణినాం మనుష్యకం శ్రేష్ట కదా, దుర్లభం. ఇక్కడ మనుష్యత్వం, మనుష్యత్వం ఎట్లా వస్తుంది? నిన్న చూచాం శుభైరాప్నోతి దైవత్వం. శుభైరాప్నోతి దైవత్వం నిషిద్ధైహి నారకం తనుం. కాబట్టి చెయ్యకూడనటువంటి పనులు చేస్తే నరకం, శుభకర్మలు ఆచరిస్తే ఉభాభ్యాం పుణ్యకర్మాభ్యాం మిశ్రకర్మాభ్యాం మనుష్యం లభతే వశః. కనుక పుణ్యకర్మలు చేస్తే దేవతలైతే, పాపకర్మలు చేస్తే నరకాల్లో పడితే, క్రిమికీటకాదులుగా జన్మిస్తే, పుణ్య పాప కర్మలు రెండూ చేయడం వల్ల మానవ జన్మ వచ్చింది. క్లియర్? ఇప్పుడు మనకు వచ్చింది అది దుర్లభం. ఇప్పుడుంది మీ దగ్గర, దీనికి మీరేం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. గతంలో చేసేసారని అర్థం. మనమందరం కూడాను ఈ మూడిట్లో ఏదైతే భగవంతుని యొక్క అనుగ్రహం లేనిదే ప్రాప్తం కావో, భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే ఏవైతే దుర్లభాలో అటువంటి వాటిల్లో మొదటిది మనం పొందేసే ఉన్నాం. ఇప్పుడు చూచారు ఒక మెట్టు ఎక్కేసాం, అదేంటంటే మనుష్యత్వం. కాబట్టి మోక్షాన్ని తెలుసుకునేటువంటి అవకాశం, పొందేటువంటి అవకాశం దేవతలకు లేదు, క్రిమికీటకాదులకు లేదు, నరకాల్లో ఉండేటువంటి వాళ్ళకి లేదు అనేది నిన్న మనం సహేతుకంగా చూచాం. వాళ్ళకి ఎందుకు లేదో మనకుందో. కనుక మానవ జన్మకి అది ప్రాప్తం, అటువంటి మనుష్యకం మనుష్యత్వం ఇప్పుడు ప్రాప్తం అయ్యింది మనకు. ఇది దేని యొక్క ఫలితం? ఈ మానవ జన్మ మిశ్రమ కర్మలు, పుణ్యపాపాల వల్ల ఏర్పడినటువంటిది కాదు. అందుకని అందరికీ మానవ జన్మ ఉంది. ఇప్పుడు మనకు మానవ జన్మ ఎత్తిన వాళ్ళందరూ కూడాను గతములో పుణ్యపాప కర్మలు చేసి ఉండారని అర్థం కదూ. తరువాత వచ్చిన బాధ ఏంటంటే ముముక్షత్వం అందరికీ లేదు. నాకు మోక్షమే కావాలనుకుంటున్నారు ఎవరన్నా భగవంతుడి కావాలని? అసలు నాస్తికులు కూడా చాలా మంది ఉన్నారు కదా, ఆస్తికులు అంటే నాస్తికులు కూడా చాలా మంది ఉన్నారు కదా. దీనికి ఏం చేయాలి? కాబట్టి మనుష్యత్వం వచ్చిందే గాని ముముక్షత్వం రాలేదు. ఎందుకో తెలుసా? పుణ్యపాపాల యొక్క ఫలం, పుణ్యపాప కర్మల యొక్క మిశ్రమ కర్మల యొక్క ఫలం మానవ జన్మ అయితే, కేవలం పుణ్యఫలం ఉంటేనే శుభేచ్చగలుగుతాం. కాబట్టి కావలసినంత పుణ్యఫలం కావాలి. ఇప్పుడు శుభేచ్ఛ కలగడానికి కావలసినంత పుణ్యఫలం కావాలి. ఇంత పుణ్యం గనక గతంలో ఆచరింపలేకపోతే,
మీకు అర్థం ఉంది, ఉండొచ్చు పుణ్యం లేదని కాదు, బ్యాంకులో కొంత డబ్బు ఉంది కానీ టీవీ కొనడానికి సరిపోయి ఎంత లేదు, 5,000 రూపాయలు ఉంది కానీ టీవీ కాస్ట్ ఎంతంటే 10,000 రూపాయలు, 10,000 రూపాయలు లేదు, అందువల్ల డబ్బు ఉన్నది కానీ అది కొనడానికి సరిపోదు. పుణ్యము కూడా ఉన్నది పాపం కూడా ఉన్నది, మిశ్రమ కర్మల వల్లనే మానవ జన్మ వచ్చింది కాబట్టి పుణ్య పాపాలు రెండూ చేశాను కానీ ఆ పుణ్యం ముముక్షత్వానికి సరిపోవడం లేదు, అర్థం సుఖపడ్డానికి సరిపోతా ఉంది. బాగా అర్థం చేసుకో, సుఖపడ్డానికి సరిపోతా ఉంది. ఇప్పుడు 5,000 రూపాయలు ఎంత కావాలి అంత తీసుకుని సినిమాలు చూడొచ్చు, అది చూడొచ్చు, ఇది తినొచ్చు, అది తినొచ్చు, సరేనా, పిడ్సా తినొచ్చు, వీటన్నిటికి సరిపోతుంది కానీ టీవీ కొనడానికి సరిపోవడం లేదు. ఇప్పుడు అర్థమైందే, పుణ్యకర్మల వల్ల నువ్వు సుఖపడుతూ ఉంటావు, పుణ్యకర్మల యొక్క ఫలితంగా శుభేచ్ఛ కలుగుతూ ఉంటది. శుభేచ్ఛ కలగాలంటే పుణ్యఫలం అధికంగా ఉండాలి, సుఖపడ్డానికి కొద్దిగా ఉంటే సరిపోద్ది. ఈ సుఖపడ్డం అనేది నిజమైనటువంటి సుఖం కాదని మనకు తెలుసు, శుభేచ్ఛ ఒక్కటే కావాలి. శుభేచ్ఛ లేదు కదూ, ఇప్పుడు మనం తయారు చేసుకుంటూ కూడా పోవాలి. అందువల్ల ఎవరైతే మోక్షాపేక్ష కలగడానికి అనుకూలమైనటువంటి పుణ్యకర్మ ఫలాన్ని, పుణ్యఫల విశేషాన్ని పొందలేకుండా ఉండారో అటువంటి వాళ్లకి అవకాశం కల్పిస్తాయి కార్యక్రమాలు, ఉత్సవాలు, అవన్నీ అర్థమవుతాం. ఇవన్నీ చిన్న విషయం కాదు. నీకెందుకు ముముక్షత్వం రాలేదు? మనిషివై పుట్టి కూడాను మోక్షాపేక్ష ఎందుకు రాలేదు బాబు? నీకు సరిపోలేదు పుణ్యం. అందుకని నాయన ఇదిగో ఈ ఆలయం కడుతున్నావు, నువ్వు సహాయం చేయి అంటే దానికి ఏంటో తెలుసా? ఆ సహాయం చేయడంలో పుణ్యం, అది ఒక బావి దువ్వించడం పుణ్యం, ఓ చెరువు దువ్వించడం పుణ్యం, ఒక రహదారిని ఏర్పాటు చేయడం పుణ్యం, ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేయడం ఒక పుణ్యం. ఇవన్నీ ఎందుకో తెలుసా చేసేది? పుణ్యకర్మలు శుభేచ్ఛ కలగడానికి కావాల్సినంత పుణ్యఫల విశేషం లేదు గనక ఇప్పుడు చేసుకుంటూ పోవడంలో అది కూడా పెరుగుతూ ఉంటది. ఎట్లాగూ 5,000 రూపాయలే ఉంది, వేస్తూ వేస్తూ ఉంటే 10,000 రూపాయలు వచ్చి టీవీ ఎట్లాగైతే కొనుక్కుంటావో, పుణ్యఫలం చేసుకుంటూ పోతూ ఉంటే పుణ్యకర్మలు, ఆ పుణ్యఫలం పెరుగుతూ ఉంటది, నీకు శుభేచ్ఛ కలిగిపోతుంది ఒక దశ. అర్థమవుతుందా? ఇప్పుడు మనుష్యత్వం ముముక్షత్వం కనుక ముముక్షత్వం ఏమిటి స్వామీజీ? ముక్తుం ఇచ్ఛ ముముక్ష, ముక్తుం ఇచ్ఛ, ముక్తుం నేను ముక్తుణ్ణి కావాలి అనే ఇచ్ఛ కోరిక ముముక్ష, ముక్తుం ఇచ్ఛ ముముక్ష ఇది. అయితే స్వామీజీ ముముక్ష అంటే సరిపోతుంది కదా, ముముక్షుత్వం అన్నాడేంటి? ముముక్ష అంటే సరిపోతుంది, ముక్తుం ఇచ్ఛ నేను విడిపడాలి బంధం నుండి, మరి ముముక్షుత్వం అని ఎందుకు అనాలేను? తేడా ఉంది అక్కడ. ముముక్ష అంటే ముక్తి కావాలి అని అర్థం, ముముక్షుత్వం అంటే ముక్తే కావాలి అని అర్థం. సీ ద డిఫరెన్స్. మోక్షమే భూయాతీతి ఇచ్ఛ ముముక్షుత్వం. తత్వబోధ, ముముక్షుత్వం కిం, మోక్షమే భూయాత్ ఇతి ఇచ్ఛ, నాకు మోక్షమే కావాలనేటువంటి కోరిక. అర్థమైందా ఇప్పుడు? కాబట్టి నాకు ముక్తి కావాలి, మోక్షం కావాలి, కానీ నాకు ఇల్లు కావాలి. చూడండి ఇట్లా ఉంటాయి, నాకు ధనం కావాలి, పేరు ప్రఖ్యాతులు కావాలి, నలుగురిలో గుర్తింపు కావాలి, మోక్షం కూడా కావాలి, అది ముముక్ష. ఇప్పుడు ముముక్షత్వం అంటే నాకు ఇదొక్కటే కావాలి, దిస్ ఇస్ ద ఓన్లీ డిజైర్, నో అదర్ డిజైర్, ఇంకొక రెండవది లేదు. ఎందుకని దీనికన్నా అన్యమైంది ఏదైనా అది ఉపయోగం లేదని నాకు తెలుసు. ఎందువల్ల నిన్ననే చూచారు అర్ధకామాల్లో మనం సుఖపడలేం. ఈవెన్ ధర్మ పరిధిలో అర్ధకామాలు చేసి కూడాను పుణ్యం తెచ్చుకుంటామే గాని బంధం నుండి విడిపడలేం. కనుక నాకు కావాల్సింది ముముక్షుత్వం, ముముక్షుత్వం, ముక్తుం ఇచ్ఛ ముముక్షుత్వం. ఇది కేవలం పుణ్యఫల విశేషం. మనుష్యత్వమేమో మిశ్రమ కర్మలు, ముముక్షుత్వమేమో కేవలం పుణ్యకర్మ. ఇప్పుడు ముముక్షు అయ్యావు అనుకో, మోక్షమే భూయాత ఇది ఇచ్చ, నాకు మోక్షమే కావాలి, మోక్షం ఏంటి? నెక్స్ట్, మోక్షం ఏ రూపంలో ఉంది? సర్వ బంధాల నుంచి విడిపడమే మోక్షం కదూ, మోక్షం ఏ రూపంలో ఉంది? మామిడికాయ ఎలాగుంది? ఎలా జ్ఞాన రూపంలో ఉంది, ఫినిష్ అయిపోయింది. మోక్షం ఎప్పుడైతే జ్ఞాన రూపంలో ఉందో, బాగా అర్థం చేసుకోండి ఆయన, మోక్షం ఎప్పుడైతే జ్ఞాన రూపంలో ఉందో తెలుసుకోవాల్సిన విషయం. అంతేనా? జ్ఞానం తెలుసుకోవలసిందే కాదు, తెలుసుకోవలసిన విషయం. తెలుసుకోవలసింది ఎప్పుడు? చనిపోయిన తర్వాత, బ్రతికుండగానేనా? మరణించిన తర్వాత. మోక్షం ఎప్పుడైతే జ్ఞాన రూపంలో ఉందో, జీవించి ఉన్నప్పుడే నువ్వు తెలుసుకుంటే నువ్వు మోక్షాన్ని పొందినట్టే కదా, కదా? బంధం నుండి విడిపడ్డట్టే కదా, కదా? విడిపడ్డట్టే. ఎప్పుడు? జీవించి ఉండగానే. కాబట్టి ముక్తి ఎప్పుడు వస్తుంది? జీవన్ముక్తి. అది జీవించి ఉండగానే ముక్తి. ఎందుకని? జ్ఞాన రూపంలో ఉంది గనక. అట్లా కాకుండా అది ఏదైనా ఇంద్రుడి రూపంలో గనక ఉండుంటే ఇంకా చస్తే గాని ముక్తి లేదు. అర్థమవుతుంది? జ్ఞాన రూపంలో ఉంది గనక, ఒక వస్తువు ఉంటే దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి గనక. మోక్షం అనేది ఉంటే మోక్షానికి సంబంధించిన జ్ఞానం ఉంది గనక. జ్ఞానం కలిగితే నీకు మోక్షం అర్థమవుతుంది గనక. జ్ఞానం ఎక్కడ పొందాలి? నువ్వు ఇక్కడే పొందాలి. ఇక్కడ జ్ఞానం పొందావంటే మోక్షం వచ్చేసిందని అర్థం. కాబట్టి జీవించి ఉండగానే ముక్తి, జీవన్ ముక్తి. ఓకే, అందువల్ల నీకు ముముక్షత్వం ఉండొచ్చు మోక్షం కావాలని, ఎట్లా కావాలో నీకు తెలియకపోవచ్చు. అందువల్ల మిశ్రమ కర్మ ఫలంగా మానవ దేహం వస్తే పుణ్యఫల విశేషం వల్ల సుఖపడుతూ శుభేచ్ఛ కలిగితే, శుభేచ్ఛ కలిగినటువంటి వాడు నాకు మోక్షం కావాలి అని అనుకుంటే, మోక్షం కావాలి అని అనుకోవడం ఎంత గొప్ప విషయం, కళ్యాణకర్మ ఇది. కానీ వచ్చిన బాధ ఏంటో తెలుసా? అక్కడ నుంచి అతని దారి మారుతుంది. నాకు మోక్షం కావాలి కనుక నేను శ్రీశైలం పోతాను, నాకు మోక్షం కావాలి నేను భద్రాచలం పోతాను, నాకు మోక్షం కావాలి నేను తిరుమలకు పోతాను, నాకు మోక్షం కావాలి కనుక నేను ఈ కర్మలన్నీ చేస్తాను, నాకు మోక్షం కావాలి నేను పుస్తకాలు ప్రింట్ చేసి పంచుతా. ఇది వ్యవహారం. నీకు మోక్షం ఎప్పుడైతే కావాలనుకుంటున్నావో, మోక్షం జ్ఞాన రూపంలో ఉందనేది నీకు కావాలి, ఇది తెలియాలి. ఇది నీకెట్లా తెలుస్తుంది? పుణ్యకర్మల యొక్క ఫలితం. పుణ్యఫల విశేషం వల్ల శుభేచ్ఛ కలిగింది, కాని దానివల్ల నీకు ముముక్షత్వం వచ్చింది. ఇప్పుడు ముక్తం ఇచ్చా ముముక్ష, అదే ముముక్షత్వం కింద మారింది. ఇప్పుడు నువ్వు గురువు దగ్గరకు పోతావు. గురువు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను మారుస్తాడు. ఇక్కడ నువ్వెవరు? ముక్తం ఇచ్చా నా, నేను ముముక్షు అని పోతావు నువ్వు. నాయన జిజ్ఞాసువు కారా, జిజ్ఞాసువు కా. ముక్తం ఇచ్చా ముముక్ష, జ్ఞాతం ఇచ్చా జిజ్ఞాస. అండర్స్టాండ్? జ్ఞాతం ఇచ్చా జిజ్ఞాస, జ్ఞాతం తెలుసుకోవాలి అనేటువంటి కోరిక ఇచ్చా. కాబట్టి మోక్షం జ్ఞాన రూపంలో ఉంది గనక, జ్ఞాన రూపంలో ఉన్నదాన్ని తెలుసుకోవాలి. అందువల్ల నువ్వు దేనికోసం గురువు దగ్గరికి వెళ్లినా గురువు నిన్ను జిజ్ఞాసుగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతడు గురువు అంటే. ఇప్పుడు అర్థమైందా నీకు? నువ్వు మోక్షం కోసం పోతే నిన్ను లౌకికుడిగా తయారు చేసేవాడు గురువు కాదు. నువ్వు వెళ్ళావనుకో, నాయన నీకు ఈ వస్తువు ఇస్తాను, నీకు పండిస్తాను, నీకు విభూతిస్తాను, నీకు కుంకం పెడతాను, నీకు తాయిత్తిస్తాను, నీకు తీర్థం పోస్తాను అన్నాడు అనుకో, అయిపోయింది. అర్ధకామాలు అతనికి అర్థం కాలేదు. కనుక ఒకవేళ వాటి కోసం నువ్వు పోయినా నీ మనసులో జరుగుతుంది, ఆయన పొందుతావు, కోటి రూపాయలు పొందుతావు, ఏంటి చెప్పు? దానివల్ల నువ్వేం సుఖపడతావు? నవిత్తేన తర్పణీయో మనుష్య, డబ్బుతో మనుషులు ఈ ప్రపంచంలో సుఖపడలేరు. డబ్బుతో సుఖపడేటట్లయితే అందరూ సుఖపడాలి ఈ ప్రపంచంలో. వచ్చేసింది కోటి రూపాయలు నీకు, సాయంత్రం చనిపోతే చేసేది ఏంటి? పదవుల వల్ల సుఖం ఏంటి? ముడుపుల కేసులో 3 సంవత్సరాల జైలు తప్ప. నా మాట విను, వీటి వల్ల నీకు సుఖం లేదు, వచ్చినట్టే ఉంటది, చేయి జారిపోతుంటది. నీకు చేయి జారిపోయినటువంటి ఆనందం కావాలి, నిత్యమైనటువంటి సుఖం కావాలి. అది ఎలాంటిది? ఇక్కడ నీకెందుకు లభ్యం కాదది? ఇది జగత్, జాయతే గచ్చతి ఇది జగత్. నీ మనసుని పేల్చేస్తాడు గురువు తెలియకుండానే. ఒక్కటే ఎవరు గురువు మనకేం తెలుసు? అజ్ఞానంలో ఉండేవాడు శిష్యుడు. వీడు గురువుని ఎట్లా గుర్తుపడతాడు? వీడు గనక ఆయన గురువుని డిసైడ్ చేశాడంటే ఆయన కూడా అజ్ఞానం అయి ఉండాలి. బాగా అర్థం చేసుకో. జ్ఞానిని అజ్ఞానం ఎట్లా గుర్తుపెడతాడు? వాడు అజ్ఞానానికి సరిపోయేటట్టుగా ఆయన డాన్స్ చేస్తే ఆయనగా వాడికి జ్ఞాని అవుతాడు. చేయడు గురువు. కాకపోతే ఎవరిని గురువుని పెట్టు? ఎవడైతే నీకు మోక్షం విషయమే చెబుతూ ఉండాడు రెండవది లేకుండా, హీఈస్ ది గురు. కనుక నువ్వు మోక్షం కోసం వెళ్ళినప్పుడు నిన్ను జ్ఞానంలో ఉంది గనక మోక్షం, మోక్షం అనేది జ్ఞాన రూపంలో ఉంది గనక, జ్ఞానాన్ని బోధించేటువంటి వాడే గురువు. ఎక్కడికి వెళ్ళినా ఇదొక్కటే దిక్సూచలంటారు. ఏది ఎవడైతే మోక్షాన్ని గురించి మాట్లాడుతూ జ్ఞానాన్ని నీకు అందిస్తూ ఉంటాడో హీజ్ ఎ గురు. ఇంకొక రకంగా డైవర్ట్ చేశాడా? నాయన ఓ హాస్పిటల్ పెట్టి మనం అందరం కలిసి హాస్పిటల్లో పోండి రోగులైపోండి. యోగులు అయ్యేది మాత్రం మార్గం కాదు. అది చేస్తే తప్పు కాదు, ఇది చేయకపోతే చాలా తప్పు. జీవితంలో ఏదో పోగొట్టుకుంటావు నువ్వు. అండర్స్టాండ్? ఇప్పుడు అర్థమవుతుందా మీకు? మనుష్యత్వం ముముక్షత్వం. కనుక నువ్వు గురువు దగ్గరికి వెళ్ళినా గురువు నీ యొక్క ముముక్షత్వాన్ని జిజ్ఞాసుగా నేను మార్చుకుంటూ పోతాడు. అది జిజ్ఞాసగా మారుస్తాడు, ముముక్షని జిజ్ఞాసగా మారుస్తాడు. ఎందుకని? జ్ఞాన రూపంలో ఉంది గనక. నువ్వు ఎన్ని కర్మలన్నా చేయి, నేను చేయిస్తూ ఉంటాడు, మధ్యలో నీకు జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాడు. నువ్వు సత్కర్మానుష్ఠానం చేస్తూ ఉంటావు, నువ్వు పూజ చేస్తూ ఉంటావు, నిన్ను పూజ చేయిస్తాడు నీ చేత, పూజలో నీకు జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాడు. నువ్వు సంకీర్తన చేస్తావు, గురువు జాయిన్ అవుతాడు, సంకీర్తన మంచిదే. ఎందుకని? అది కూడాను మనకు ఫలాన్ని ఇస్తుంది, చిత్తశుద్ధిని ఇస్తుంది, అంతఃకరణ శుద్ధిని ఇస్తుంది. కనుక ఆ కర్మను కూడా నీ చేత చేయిస్తాడు, కానీ నీకు జ్ఞానాన్ని అందిస్తూ పోతాడు. ఎందుకని? జిజ్ఞాసు అయితేనే నువ్వు జ్ఞాతం ఇచ్చా, మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కనుక తెలుసుకుంటావు. కనుక ఇది గురువు వల్ల మనకు లభ్యం అవుతుంది. తస్మాత్ ఈ కారణం చేత జ్ఞానం భవతి గురుపదేశాత్. గురువు ఉపదేశించడంలోనే నీకు జ్ఞానం కలుగుతుంది, ఇంకొక విధంగా కలిగేందుకు అవకాశం లేదు. కాబట్టి ఏం చేయాలి? సద్గురువుని ఆశ్రయించడమే ప్రథమ కర్తవ్యం. ఎవరికి? ముముక్షువుకి. అందువల్ల మూడవది మహాపురుష సంశ్రయ, మహాపురుషుల యొక్క సంశ్రయం. ఇది ప్రథమ కర్తవ్యంగా మారిపోయింది. ఎందుకని? జ్ఞాన రూపంలో ఉంది, ఆ జ్ఞానాన్ని నాకు అందించేటువంటి వాడు కావాలి. ఇది శబ్ద ప్రమాణం. గురువు చెప్పడం వల్లనే నాకు జ్ఞానం కలుగుతుంది, ఇంకొక విధంగా కలిగేందుకు అవకాశమే లేదు. కనుక మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ ఏతత్ త్రయం దుర్లభం. తత్రాపి దైవానుగ్రహ హేతుకం ఇది భావ్యం. కాబట్టి దుర్లభం అయినప్పటికీ కూడాను భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే నీకు తప్పకుండా అది సులభమైపోతుంది. కాబట్టి ఈ మూడు దుర్లభం కాదు, ఎప్పుడు? దైవకృప లేకపోతే. ఇవి చాలా సులభం. ఎప్పుడు? దైవకృప ఉంటే. ఆ దైవకృప ఏంటి? నీ కర్మఫలమే, నీ పుణ్యఫలమే. కనుక పుణ్యాన్ని కూడా మనం కుప్పల తిప్పలుగా పెంచుకుంటూ పోవాలి జీవితంలో. పుణ్యకర్మలు ఎక్కడ అవకాశం వచ్చినా కూడా వదులుకోకూడదు దాన్ని, సరేనా? ఈ నేక కూడా ఉండాలి మనకు, దాన్ని ఎట్లా ఆ పుణ్యకర్మ యొక్క ఫలితం తెచ్చుకోవాలని. లేదంటే పాడు చేసుకోవచ్చు, 5 నిమిషాలు పడుతుంది. అందువల్ల ముముక్షత్వం వస్తే గానీ నువ్వు ఎక్కడ ఇమడలేవు గురువు దగ్గర కూడా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను వీటి మీద గనక ఎగ్జాంపుల్స్ చెప్పమంటే 1000 చెప్తాను, ఒకటి కాదు రెండు కాదు, అన్ని చూశాను నా జీవితంలో. ముముక్షత్వం ఉన్నప్పుడు మోక్షమే భూయాతి తెచ్చా, రెండో దాని మీదకి వెళ్ళదు మనసు, రెండో దాని మీదకి ఎందుకు వెళ్ళదు అని అంటే అర్ధకామాల యొక్క నిరర్థక స్థితి మనకు అర్థమైపోయింది. అది వ్యర్థమని, ఈ ప్రపంచంలో నేను సుఖపడలేని వాటి వల్ల నాకు అర్థమైపోయింది. అవి నాకు సౌకర్యాలు ఇస్తాయే కానీ సుఖాన్ని ఇవ్వలేవు అనేటువంటి విషయం తెలిసిపోయింది. ఇక్కడ పురుషార్థ నిశ్చయం, నాకు మోక్షమే కావాలి, ఇంకా రెండవ దాని మీదకి వెళ్ళదు. ఆ మోక్షం కోసమే గురువు దగ్గరకు పోతాం. కానీ పుణ్యం గనక సరిపోకపోతే ఆలయంలోకి వెళ్లి గొడవ పెట్టుకుని భగవంతుని పోగొట్టుకున్నట్టుగా గురు సన్నిధిలో గురువును పోగొట్టుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా? చిల్లు జేబి ఉందనుకోండి, ఇప్పుడు జేబుకి చిల్లు ఉందనుకోండి, అందరం దీంట్లో డబ్బు వేశాననుకోండి, నేను ఆ డబ్బు పోవడానికి నేనేం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఏమన్నా అవసరం? ఏమవసరం లేదు, వేసుకోవడం చాలు. ఎప్పుడు చూసుకుంటే అప్పుడు అది ఉండదు. అది చిల్లి జేబు యొక్క పరిస్థితి.
ఆ విధంగా పాపాల చేత చిల్లులు పడిపోయినటువంటి మనస్సులు ఉంటాయి.
అటువంటి వాళ్ళు గురువును జార విడుచుకోవడం అనేటువంటిది ఎవరు అవసరం లేదు, వాడే జార విడుచుకుంటాడు. ఎందుకో తెలుసా? చిల్లి జేబి డబ్బును పెట్టుకోలేదు ఎప్పుడు. అదే గనక మొట్ట పెట్టి ఉండిందనుకోండి, మెడబట్టి గురువు గనక ధరిమేస్తే అటు తిరిగి వచ్చి కాళ్ళు పట్టుకుంటాడు, నువ్వు తప్ప నాకు దిక్కులేదు.
అర్థమవుతుంది?
ఇటువంటి చాలా చూశాం జీవితంలో. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఓహో పుణ్యపాపాలు జుడి ఇవి ఎంత చేస్తాం. గురువు దగ్గర ఉంటాడు ఒక వ్యక్తి, నాయన ఎవరో వచ్చి మాట్లాడుతూ ఉంటారు. గురువు చెప్తాడు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, క్యాష్ చేసుకునే పద్ధతులు ఇవన్నీ, లేదంటే పాడు చేసుకునే పద్ధతులు. గురువు చెప్తాడు, నాయన ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన, ఎవరో చాలా గొప్పవాడు ధనికుడు లేదు పెద్దవాడు, 10 మంది 50 మంది. నాయన నువ్వు గోశాలకు వెళ్ళి ఆవుకు మేత పెట్టుబో అన్నాడు అనుకోండి.
ఏం చేయాలి నేను? ఆమె శిష్య, ఏం చేయాలి నేను?
పోవాలి. ఎందుకో తెలుసు, అవకాశం ఇచ్చాడు. గోవుకు మేత పెట్టడం ఎంత పుణ్యం అది. నీకు తెలియకపోవచ్చు, ఆయనకి తెలుసు. గోవులకు మేత పెట్టిన వాడికి తెలుసు దాని పుణ్యం ఎంతో. లేకపోతే ఎందుకు గోపాలుడు అనే పేరు వచ్చింది? నువ్వు గోవుకు వెళ్ళి అంత ఆహారం పెట్టుకోనైనా గడ్డి వేవైపో అని అంటే, అబ్బా నా గురువు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. ఏది? ఒకవేళ నేను నా ఇంట్లో ఉంటే నా ఇంట్లో గోవులు లేవు, ఇక్కడ ఉన్నాయి గోవులు. గోవులు ఉండొచ్చు, గడ్డి లేదు. ఇక్కడ గడ్డి కూడా ఉంది, గడ్డి అయిందే గోవులు అయింది. నాదేమి లేదు, తమాషా చూడండి, గడ్డి అయిందే గోవు అయిందే, పెట్టమన్నది ఆయనే, పెట్టి పుణ్యం తెచ్చుకునేది నేను. ఇప్పుడు కృతజ్ఞతతో హృదయం కదిలిపోతుంది, ఈ అవకాశం నాకు ఇచ్చాడు కదా. ఇప్పుడు అక్కడ పోయి అంతమంది వచ్చి ఉంటే వాళ్ల ముందు నేను ఒక పోసు కొట్టకుండా నన్ను ఇట్లా పంపించేశాడే అని అడిగి పోయి గనక ఏడిస్తే చాలా పాపం ఉందని అర్థం. అర్థమైందే? గోవుకు గడ్డి వేయడం అంత తేలికైన పని కాదు. 10 మందికి అన్నదానం చేయడం ఎంత గొప్ప విషయమని నైనన్ వాడికి పోయి అన్నం పెట్టు అని అంటే, నేను గురువు దగ్గర 4 ఉండేటప్పుడు నేను లేనని ఏడిస్తే, సి దాట్ ఇక్కడ ఏమిటో తెలుసా? యథార్థం చెప్పాలంటే పుణ్యాన్ని సముపార్జించుకోవడానికి అంతఃకరణ సిద్ధంగా లేదు, చేసిన పాపం వెనక కదిలిస్తూ ఉంది. ఇటువంటి 4 జరిగినాయి అనుకోండి, ఆ వ్యక్తి గురువుకు దూరమైనా గురువు దూరం చేసినా దీనికి కారణం ఆ వ్యక్తి యొక్క పాపం తప్ప మరొకటేం లేదు. అందువల్ల ఎక్కడికి మనం వెళ్ళినా ఆలయానికి నువ్వు వెళ్ళావు, ఇంకొక చోట సినిమా హాల్లో నువ్వేమన్నా చెయ్యి, ఆలయంలో గనక ఒక మనిషిని నిట్లా తోసేశాడు అనుకోండి, క్యాష్ చేసుకున్న పద్ధతి, నువ్వు అట్లా పడ్డా ఇప్పుడు కోప్పడకూడదు. ఎందుకంటే ఆలయం, అతను చేసిన తప్పు నాకేనా తెలుసు, నాకన్నా బాగా తెలిసినాడు, ఎదురుగా ఉండాడు. సరేనా? ఇది అతను తప్పు నా తప్పు, ఇది ఏమో నా ప్రారంభమేమో, నా కర్మఫలం ఇట్లా వస్తూ ఉందేమో, గతంలో నేను అతన్ని అట్లా చేశానేమో, ఈ ఫలం నాకెందుకు? నేను ఇక్కడ మాత్రం ఏం చేయడానికి అవకాశం లేదు. ఎందుకని? అలుప్త దృక్, అలుప్త దృక్. అట్లా రెప్పపడకుండా చూసేవాడు ఉన్నాడు ఇక్కడ, అలుప్త దృక్, రెప్పపడకుండా చూసేవాడు ఉన్నాడు. అతను రెప్ప పడదు, అది అలుప్త దృక్ అంటే, డైరెక్ట్ విట్నెస్. ఎప్పుడు? సర్వకాల సర్వావస్థల ఎందు అటువంటి పరమాత్మ చూచేటప్పుడు నేనెవరు, హూయమై? అర్థమవుతుందే? అని అంటే ఆ తరువాత నీ హృదయంలో పరమాత్మ నాట్యం చేస్తే నువ్వు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇది పుణ్యఫల విశేషం, పుణ్యఫల విశేషం. అందువల్ల మహాపురుష సంశ్రేయ, ఆ మహాత్ముల దగ్గరికి వెళ్లడం వేరు, అక్కడ ఒదిగి ఉండడం వేరు. ఎక్కడైనా సరే జీవితంలో ఒక్కటే గుర్తుపెట్టు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి క్షణము పుణ్యం తెచ్చుకునేటువంటి అవకాశం, పుణ్యఫలాన్ని పోగు చేసుకునేటువంటి అవకాశం, పుణ్య సంపదను తయారు చేసుకునే అవకాశం అందరికీ ఉంది. మన ప్రయత్నమే, అవగాహనే ముఖ్యం. ఏ పని లేదనుకోండి, నువ్వు కూర్చొని సర్వే జనాహ సుఖినో భవంతంటే పుణ్యం, అందరు హాయిగా ఉండాలని నువ్వు చేసేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇది మానస కర్మ. దీని ఫలితం ఏంటి? మళ్ళీ నువ్వు సుఖపడతావు రేపు. దాని ఫలితం అది కాకపోతే ఎందుకు పెట్టారు వేదంలో? సర్వే జనాహ సుఖినో భవంతు, సర్వత్ర సన్మంగళాని భవంతు. వాస్తవానికి అది నీ మంగళమే, సర్వమంగళంలో నీ మంగళం కూడా ఉంది. ఎందుకని సర్వ అనే చోట నువ్వు కూడా ఉన్నావు, నువ్వు ఉంటేనే సర్వ, లేకపోతే లేదు. ఇది మహాపురుష సంశ్రయ. ఏతత్రయం దుర్లభం దైవానుగ్రహ హేతుకం. భగవంతుని అనుగ్రహంతో పుణ్యఫల విశేషంగా మనకి ఇవి లభ్యమవుతూ ఉంటాయి. లబ్ధ్వా కథంచిత్ నరజన్మ దుర్లభం తత్రాపి పుంస్త్వం శృతి పారదర్శనం యః స్వాత్మముక్త్యై నయతేత మూఢధీ. యః స్వాత్మముక్త్యై నయతేత మూఢధీ స హ్యాత్మ స్వం వినిహంతి అసద్గ్రహాత్. లబ్ధ్వా కథంచిన్ నరజన్మ దుర్లభం తత్రాపి పుంస్త్వం శృతి పారదర్శనం. లబ్ధ్వా కథంచిన్ నరజన్మ దుర్లభం, కథంచిత్ ఇది తమష పదం, ఏదో విధంగా ఎలాగో ఓలాగో అది అది కథంచిత్ అంటే సంభవారాధర్ కథంచిత్ ఏదో ఒక విధంగా ఇటో అటో ఏ ప్రయత్నమో చేసి కథంచిత్ చక్కటి పదం అది. లబ్ధ్వా కథంచిత్ ఏదో ఒక విధంగా నరజన్మ దుర్లభం, దుర్లభం నరజన్మ లబ్ధ్వా తత్రాపి పుంస్త్వం, తత్రాపి పుంస్త్వం దుర్లభం పుంస్త్వం లబ్ధ్వా శృతి పారదర్శనం దుర్లభం శృతి పారదర్శనం లబ్ధ్వా యః ఎవడైతే స్వాత్మముక్త్యై స్వ ఆత్మముక్త్యై తన యొక్క ఆత్మ ఈ బంధాల నుంచి విడిపడి ఈ ఆత్మముక్తిని పొందేటువంటిది యతేత 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 చేత్ దాని గనక ప్రయత్నం చేయకపోతే ఇవన్నీ లభ్యమైన తర్వాత యతేత యతేత చేత్ ఇది అట్లా గనక చేయకుండా పోతే మూఢదీహి యహ మూఢదీహి ఏ మూర్ఖుడైతే స్వాత్మముక్త్యై తన యొక్క ముక్తి విషయంలో యతేత యత్నించకుండా పోతే ప్రయత్నం చేయకుండా పోతే సా హి చూడండి అక్కడ సా వాడు హి ఆత్మహా ఆత్మహా వాడు ఆత్మహాని చేసుకునేటువంటి వాడు ఆత్మహత్య చేసుకునేటువంటి వాడితో సమానం. ఎందువల్ల స్వం అసద్గ్రహాత్ అసద్గ్రహాత్ అసత్ మిథ్యైనటువంటిది ఏదో సత్యం కానిది ఏదో దాన్ని పట్టుకొని ఉండాడు గనక అసత్ గ్రహాత్ స్వం వినిహంతి వాడిని వాడే నాశనం చేసుకుంటూ ఉన్నాడు. రెండో వాడు అవసరమే లేదు. ఆత్మహత్య ఏది మోక్షం కోసం ప్రయత్నం చేయని వాడు ఈ ప్రపంచంలో చేసేది ఏదో కాదు ఆత్మహత్య సదృశం. ఎందుకని స్వామీజీ ఎందుకని లబ్ధ్వా కథంచిన్ నరజన్మ దుర్లభం, నరజన్మ దుర్లభం లబ్ధ్వా, దుర్లభం నరజన్మ లబ్ధ్వా, మనుష్యత్వం దుర్లభం ఇంతకుముందు చూచారు కదా, కాబట్టి నరజన్మ దుర్లభం అటువంటిది పొందావు లబ్ధ్వా అది నీకు లభ్యమైంది. తత్రాపి ఆ తర్వాత ఏం జరిగింది పుంస్త్వం దుర్లభం పుంస్త్వం లబ్ధ్వా పురుషత్వం కూడాను. నెక్స్ట్ శృతి పారదర్శనం దుర్లభం శృతి పారదర్శనం లబ్ధ్వా వేదాధ్యయనం కూడా జరిగింది మా నిన్న చూచాం కదా విప్రత వైదిక ధర్మ మార్గ పరత దాంట్లో విశ్వాసం విద్వత్వం అదంతా కూడా జరిగింది. కానీ ఇంత జరిగినా యహ స్వాత్మముక్త్యై యహ మూఢధీహి ఏ మూర్ఖుడైతే స్వాత్మముక్త్యై తన యొక్క ముక్తి విషయంలో యతేత ప్రయత్నం చేయడం లేదో యతేత చేత్ ఎవడైతే ప్రయత్నం చేయడం లేదో సా హి ఆత్మహ ఆత్మహని. ఎందుకని ఇవన్నీ దేని కొరకు అయ్యా మనుష్యత్వం వచ్చింది, పురుషుడే జన్మించావు, టైం ఉంది బాగా సాధన చేసుకోవడానికి, వేదం కూడా చదివావు, పొందవలసింది ఏదైనా ఉంటే ఈ ప్రపంచంలో పరమాత్మ అనేటువంటి విషయం తెలిసింది, అయినా బంధం నుండి విడిపడడానికి ముక్తిని పొందడానికి ప్రయత్నం చేయడం లేదు. అటువంటి వాడు ఆత్మహాని, ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నాడు అని అర్థం. అసలు అర్థం చేసుకోవాలంటే మొదట ఆత్మహత్య ఏంటో తెలుసుకుంటే మంచిది, సూసైడ్. అది అర్థమైతే ఇది అర్థం అవుద్ది. ఏంటి అసలు ఆత్మహత్య అంటే? ఎవరన్నా ఉన్నారా చేసుకున్నాడు? లేదు అనుభవాల నుంచి చెప్పడానికి. ఆత్మహత్య, ఆత్మను హత్య చేసేటువంటి వాడు పుట్టలేదు కదా. సర్వగతమైన దాన్ని హత్య చేసేది ఏంటి? దేంతో? పరిమితమైనటువంటి AK-47తోనా? కనుక ఆత్మ అంటే దేహము అని అర్థం. ఇక్కడ ఆత్మకి చాలా అర్థాలున్నాయి, ఇక్కడ దేహము అని అర్థం. కనుక ఆత్మహత్య అంటే దేహమును హత్య చేసేవాడు అని అర్థం. అదేంటి స్వామీజీ దేహమును హత్య చేసేటువంటి వాడు అని అంటారు? ఇప్పుడు దేహం ఉందనుకోండి, ఈ దేహాన్ని చంపుకుంటున్నాడు కదా, ఆత్మహత్య అంటే. ఒక ఆయన 60 సంవత్సరాలు బ్రతకాలనుకోండి, 20 సంవత్సరాలన్నీ చచ్చిపోయాడు, తమాషది సరే. ఎందువల్ల చనిపోవాల్సి వచ్చింది? చావొచ్చి చనిపోతే సహజ మరణం, కానీ ఇది ఆత్మహత్య. 20లో చచ్చిపోయాడు, ఎందుకు చనిపోయాడు? ప్రేమించాడు, ఏడ్చినట్టుంది, దాని ఫలితంగా చనిపోయాడు అనుకోండి. ఇప్పుడు ఆ శరీరం ఉపయోగపడుతుందా లేదా? 90 సంవత్సరాల పాటు చనిపోయాడంటే విశీర్ణం అయిపోయింది కనుక దేహం, ఉపయోగం లేదు కనుక అది పోతూ ఉంది. ఇది ఉపయోగపడుతుందా లేదా? కనుక ఇంకా చాలా కాలం ఉపయోగపడేటువంటి దాన్ని ఉపయోగ పెట్టుకోకుండా ఏదో కారణం చేత చంపుకున్నాడు కదా, అందువల్ల ఇది ఆత్మహత్య. దేహాన్ని హత్య చేశాడు అంటే అది ఉపయోగపడుతుంది, ఉపయోగపడనీయకుండా చేశాడు, అందువల్ల ఆత్మహత్య. ముక్తి కోసం ఎవడైతే ప్రయత్నం చేయడో వాడు కూడా ఆత్మహత్య. ఎందుకో తెలుసా? వీడు దేహం ఉపయోగపడేదాన్ని పడనీయకుండా చేశాడు, ఇప్పుడు బుద్ధిని పడనీయకుండా చేస్తాడు. బుద్ధి దేనికి? ఆత్మానాత్మ వివేచనం, ఏది సత్యము ఏది అసత్యం అనేటువంటి విషయాన్ని ఆలోచించడానికి, శాస్త్రీయంగా విషయాన్ని తెలుసుకోవడానికి బుద్ధి ఉపయోగపడాలి. ఇప్పుడు వీడేం చేస్తున్నాడంటే బుద్ధిని ఆ వైపు ఉపయోగించడమే లేదు. ఉపయోగపడుతుంది, అది ఉపయోగపడుతుంది, కానీ ఉపయోగించడం లేదు. కనుక దేహం ఉపయోగపడేటువంటి దాన్ని ఉపయోగపడకుండా నిరుపయోగంగా మార్చేస్తే అది ఎట్లాగైతే దేహానికి హత్య చేయడం అయిందో ఆత్మహత్య అని, అట్లాగే ఉపయోగపడేటువంటి బుద్ధిని నిరుపయోగంగా తయారు చేశాడు గనక వీడు కూడా అదే పని చేస్తున్నాడు అని అర్థం ఒక విధంగా. ఓకే, కనుక ఇది ఆత్మహత్య. ఉపయోగపడేటువంటి బుద్ధిని నిరుపయోగంగా మార్చుకుంటూ పోయేటువంటి వాడు ఎవడైనా ఆత్మహత్య సదృశమే ఇది. కాకపోతే స్వం అసద్గ్రహాత్ వినిహంతి. అసద్గ్రహాత్, ఎప్పుడైతే ఆ వైపు వెళ్ళలేకపోతా ఉన్నాడో, ఇప్పుడు దేన్ని పట్టుకుని ఉన్నాడు ఆయన? అసత్ను పట్టుకుని ఉన్నాడు, మిథ్యని పట్టుకుని ఉన్నాడు. మిథ్యను పట్టుకుని ఉన్నాడు గనక కూడాను ఆత్మహాని. ఆత్మ సత్యం, తదన్యత్ సర్వం మిథ్యేతి. మిథ్యను పట్టుకుని ఉన్నాడు, సత్యాన్ని వదిలేసి ఉన్నాడు, ఆత్మహాని. నీకు సత్య వస్తువు లభ్యమయ్యే అవకాశం లేదు. అసద్గ్రహాత్ స్వం వినిహంతి, ఎప్పుడైతే అసత్తును పట్టుకుని ఉన్నావో, మిథ్యను పట్టుకుని ఉండావో, మిథ్యలో నువ్వు సాధించేది ఏమీ లేదు. ఎందుకని? ఎండమావులు ఇప్పటి వరకు ఎవరి దాహాన్ని తీర్చలేదు, ఎవరి దఫికని తీర్చలేదు. కాబట్టి మిథ్య ప్రపంచంలో సుఖపడ్డవాడు కూడా ఎవడూ లేడు. కనుక మిథ్య కూడా సత్యమే, కానీ సత్యం మిథ్య కాదని తెలుసుకున్నవాడు సుఖపడ్డాడేమో, కానీ మిథ్యను మిథ్యగా చూచేటువంటి వాడు సుఖపడేందుకు అవకాశం లేదు. తెలిసి అసద్గ్రహాత్, ఈ మిథ్యనే పట్టుకుని ఇదే నాకు ఆనందాన్ని అందిస్తుందని అభిప్రాయపడ్డాడు గనక స్వప్న తుల్య, స్వప్నంలో ఉండాడు. కనుక ఆత్మహని. ఇక్కడ స్వం వినిహంతి, అటువంటి వాడు నశించిపోతూ ఉండాడు. అందువల్ల లబ్ధ్వా కథంచిత్ నరజన్మ దుర్లభం తత్రాపి పుంస్త్వం శృతి పారదర్శనం. ఇవన్నీ జరిగినా కూడాను ఆత్మ కోసం ఎవడైతే ప్రయత్నం చేయలేడో, జ్ఞానం కోసం ఎవడైతే ప్రయత్నం చేయడం లేదో, అటువంటి వాడు ఆత్మహత్య చేసుకుంటూ ఉండాడు అని అర్థం. ఇతః కోన్వస్తి మూఢాత్మా యస్తు స్వార్థే ప్రమాధ్యతి దుర్లభం మానుషం దేహం ప్రాప్య తత్రాపి పౌరుషం. దుర్లభం మానుషం దేహం ప్రాప్య తత్రాపి పౌరుషం ఇది. దుర్లభం మానుషం దేహం, మనుష్యకం దుర్లభం మనుష్యత్వం కనుక దుర్లభం మానుషం దేహం ప్రాప్య తత్రాపి పౌరుషం పుంస్త్వం. దుర్లభం పుంస్త్వం ప్రాప్య, రెండో లైన్. దుర్లభం మానుషం దేహం ప్రాప్య, మానవ దేహం లభించింది, అందులో కూడా పుంస్త్వం పౌరుషం, కాబట్టి పురుషుడిగా జన్మించడం జరిగింది. ఇంత జరిగినా ఇతః కోన్వస్తి మూఢాత్మ ఎస్తు స్వార్థే ప్రమాద్యతి. ఎవడైతే తన యొక్క ఆత్మ విషయంలో ప్రయత్నం చేయకుండా ఉండాడో, స్వ అర్థే ఆత్మ విషయంలో ఆత్మార్థంగా ఎవడైతే ప్రయత్నం చేయకుండా ఉన్నాడో వీరు ఎవరు? ఇతః మూఢాత్మ కోన్వస్తి, అది కహ అస్తి, కహ మూఢాత్మ అస్తి. ఈయనకన్నా మూర్ఖుడు ఈ ప్రపంచంలో ఎవరుండరు? ఇంతకు మించినటువంటి మూఢాత్మ ఇంకొకడు ఉండనే ఉండడు. ఎందుకని? మానవ దేహం ప్రాప్తించిన దానికోసం ప్రయత్నం చేయకుండానే ఉండాడు గనక దీని నుంచి విడిపడాలి అనేటువంటి ప్రయత్నం చేయకుండా ఉన్నాడు. కనుక మానవ దేహం ప్రాప్తించి మనుష్యత్వం పుంస్త్వం ఇవన్నీ వచ్చిన తర్వాత నువ్వు చేయవలసింది ఏమిటో నీకే తెలుసు. ఎందుకో తెలుసా? దేనినైతే నువ్వు భరించలేకపోతున్నావో దాని నుంచి విడిపడడం, అదే నువ్వు చేయాలి. ఇంకేంటి, ఇంకేం చేస్తావు? ఏదో కాదు, నువ్వు చేయవలసింది బాగా అర్థం చేసుకో. ఏదైతే నీకు కష్టమో, ఏదైతే నీకు దుఃఖమో, ఏదైతే నీకు బంధమో, దాని నుంచి నువ్వు విడిపడాలి అనుకుంటున్నావా లేదా? లేదు స్వామీజీ, కొన్ని కష్టాలు నాకుంటే బాగుండు, దుఃఖం ఉంటే బాగుండు అని గనక ఎవడైనా గనక ఈ ప్రపంచంలో అనుకునేటట్లయితే ఓకే, నీకు మోక్షం అవసరం లేదు. కనుక ఇక్కడ మోక్షం అంటే ఏదో కాదు, బాగా అర్థం చేసుకోండి. ఇదే ప్రవృత్తి నివృత్తి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది. మోక్షం అనేది ఆ పదానికి ఇది ముక్తి విముక్తి, బంధ విముక్తి, మోక్ష ప్రాప్తి కాదు. అండర్స్టాండ్ దట్ వర్డ్, మోక్ష ప్రాప్తి కాదు, బంధ విముక్తి. బంధ విముక్తే మోక్ష ప్రాప్తి. కనుక ఏదో పొందాలనుకోవడం ప్రవృత్తి, దేని నుండో విడిపడాలి అనుకోవడం నివృత్తి. ప్రతి మనిషి ఈ ప్రపంచంలో నివృత్తి కోసమే ఉండాడే గాని ప్రవృత్తి కోసం కాదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. నివృత్తి కోసమే, దుఃఖం నుంచి విడిపడాలనుకుంటున్నా, బంధాల నుండి విడిపడాలనుకుంటూ ఉన్నా, అంతేగాని ఇంకేదో పొందాలని కాదు. నువ్వు ఏం పొందాలనుకున్నా ఇప్పుడున్న పరిస్థితి నీకు భరించలేకపోతున్నావు కనుక దాని నుంచి విడిపడాలనుకుంటున్నావు. కాబట్టి ఏది బంధం అంటే నీకు కష్టాన్ని కలిగించేది ఏదైనా బంధమే. ఈ ప్రపంచంలో నీకు దుఃఖాన్ని కల్పించేది ఏదైనా బంధమే. అండర్స్టాండ్? వ్యాధి ఇది బంధమవునా కాదా? ఎందుకని? వ్యాధికి మందు తీసుకున్నాం అనుకోండి, రోగానికి అది తాత్కాలికమే కదా, ఆ రోగం పోవచ్చు. దేహం ఉన్నంత వరకు ఇంకొక రోగం రాదు అనే నమ్మకం లేదు. ఎందుకని? మాయా ప్రపంచంలో మాయా రోగమే ఒక పెద్ద రోగం. ఏ రోగం లేకపోయినా అదే అంటుంటారు కదా, ఆయనకి ఏం పట్టుకుందా మాయ రోగం, అదేనా బాబు ఇంకేం రోగం, ఇంకా మిగతా అన్నీ ఆమె పిల్లలు. ఎవరి పిల్లలు? మాయమ్మ బిడ్డలు. ఇంకా ఏ దుఃఖమైన ఓకే. కాబట్టి వ్యాధి వచ్చిందనుకోండి మందు తీసుకోవడం మనం, ఇది ప్రవృత్తి. ఏది మందు తీసుకోవడం? అసలు వాస్తవానికి నివృత్తి, రోగం నుంచి విడిపడాలనుకోవడమే గాని మందును ప్రేమించుగా. ఆహా శారీడినా, తలనొప్పి తగ్గాలే, ఆ శారీడిని కాదు తలనొప్పి తగ్గాలే. అందుకని ఈ మందు తీసుకోవడం పోనీ. వ్యాధి దుఃఖమైతే మందు సుఖమా? బాగుంటుందే మందు, హల్వాలాగా కూడా చేదే. మందు కూడా చేదే, ఇంజెక్షన్ బా ఎంత హాయిగా ఉంటుంది, పొడుస్తూ ఉంటాయి. ఏం చేయాలి ఇప్పుడు? ఇది దుఃఖం అనుకుంటే అదేం సుఖం కాదు. దీని నుంచి విడిపడడానికి అంతకన్నా తక్కువ దుఃఖం. తలనొప్పి ఎక్కువగా ఉంది, ఇది తక్కువగా ఉంది, ఇది తక్కువే సర్ది. సరేనా, ముళ్ళు బాధ పెడతా ఉంది, ఇంకో సూది ఎత్తుకొని ఇదేంటిది, ఈ సూదితో గుచ్చడం అనేది హాయి కాదు, దాన్ని తీసేంత వరకు బాధ పడడం నివృత్తి. చూచారా ఇప్పుడు నివృత్తి. కనుక వ్యాధి అనేటువంటి దాని నుండి బయటపడాలనుకుంటున్నా, అంతేగాని డాక్టర్ దగ్గరికి ఎందుకు పోవాలని, ఆరోగ్యం కోసం పోయానండి. కాదు, వ్యాధి నుంచి వీడిపడడానికి పోయావు. ఆరోగ్యం కోసం పోయినావంటే ప్రవృత్తి, వ్యాధి నిర్మూలనం నివృత్తి. అర్థమైందా? కాబట్టి వ్యాధి అనేటువంటిది నీకు దుఃఖాన్ని కల్పిస్తుంది, కనుక వ్యాధి బంధం. ఆ వ్యాధి ఎక్కడుంది? స్తంభంలోన, దేహంలో. ఇదేంటి అందమా? బంధం. ఇది కూడా అట్లాగే, ఏది ఉండినా నేను పరిమితుండి అనేటువంటి భావన ఒకటి ఉండిపోతుంది మనసులో. లేనివాడికే కాదు, ఉన్నవాడికి కూడా. నాకు 100,000 రూపాయలు ఉంది, అయినా సరిపోవడం లేదు, 10 లక్షలు కావాలి. 10 లక్షలు ఉన్నవాడు 1 కోటి కావాలి, 1 కోటి ఉన్నవాడు 10 కోట్లు కావాలి. ఎవడు తృప్తి పడుతున్నాడు ఈ ప్రపంచంలో చెప్పండి? కాబట్టి ఇది ఒక బంధం. నీకు ఏది ఉండినా ఉన్నదానితో నువ్వు సుఖపడలేకపోవడం ఒక బంధం, కాబట్టి దాని నుండి కూడా విడిపడాలి అని అనుకుంటూ ఉన్నావు. కనుక చావు, చావు అదేమన్నా అందమా? చావు నీకు సుఖమా? చావు కూడా దుఃఖమే, దాని నుండి కూడా విడిపడాలి అని అనుకుంటున్నావు. ఇవి నీకు దుఃఖాన్ని కల్పించేది ఏదైనా బంధమే. కాబట్టి ఆత్మహత్య చేసుకునేవాడు కూడాను ఆత్మహత్యలో చనిపోవాలనే ప్రేముండి కాదు, బ్రతకడంలో సుఖం లేక. ఇక్కడ దుఃఖం ఉంది గనక ఈ దుఃఖం నుంచి విడిపడడం కోసం ఆత్మహత్య చేసుకుంటున్నాడే గాని ఆత్మహత్యను ప్రేమించి కాదు, ప్రవృత్తి కాదు, నివృత్తి. బ్రతకడంలో ఉండేటువంటి బాధలు ఆత్మహత్య వల్ల తొలగిపోతాయేమో అనేటువంటి ఆశ కాబట్టి నివృత్తి. కాబట్టి బంధం నుండి విడిపడాలి అనేటువంటి ప్రయత్నమే జరుగుతూ ఉంది అన్ని చోట్ల. మరి బంధాన్ని నువ్వు భరించలేక బంధం నుండి విడిపడే ప్రయత్నం చేయకపోతే ఆత్మహత్య తప్ప ఇంకేంటిది? మూఢుడుగాక ఇంతకన్నా మూర్ఖుడు ఎవడు? ఒకవైపు బాధపడుతూ, తను బాధపడుతూ తానే బాధ నుండి విముక్తిని పొందాలనేటువంటి ఆలోచన చేయకపోతే దుర్లభమైనటువంటి మానవ జన్మ వచ్చి ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు ఆత్మ యొక్క ఆనందాన్ని పొందాలి అంటే ఈ దుఃఖం నుంచి బంధం నుంచి విడిపడాలి అనే ప్రయత్నం చేయలేదనుకోండి, ఇతః కోన్వస్తి మూఢాత్మ, ఇంతకన్నా మూర్ఖుడి ప్రపంచంలో ఎవరుండారు? ఎందుకని? దుఃఖాన్ని కొని తెచ్చుకుంటూ ఉండాడు. కాబట్టి తన విషయంలో దుఃఖం కావాలి అని ఎవడనుకుంటాడు? తెలియక అనుకుంటూ ఉండాడు, తెలియక అనుకుంటూ ఉండాడు. కారణం ఏంటో తెలుసా? నంబర్ 1, ఏది పొందాలో జీవితంలో తెలియకపోవడం, శుభేచ్ఛ కలగకపోవడం. నంబర్ 1, శుభేచ్ఛ ఎందుకు కలగలేదు చెప్పండి? పుణ్యం లేకుండా పోవడం, శుభేచ్ఛ కలగకపోవడం. తనకు శుభేచ్ఛ కలగనప్పుడు కనీసం ఇతరులు చెబితే కలుగుతుంది. మన అదృష్టం బాగుండి ఒక మహాత్ముడు మన జీవితంలో గనక ఎంటర్ అయిపోయాడంటే మనకు తెలియని అనేక విషయాలు చెప్పి మనల్ని మార్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటి సద్బోధన కూడా లభ్యం కాకుండా పోవడం. నంబర్ 2, పర్వాలేదు దుర్బోధలు లభ్యమవుతూ ఉండడం, ఇది డేంజర్. సత్సంగం లేకపోయినా పర్వాలేదు కానీ దుస్సంగం చాలా చెడు, దుర్బోధలు అందుతూ ఉండడం. వీటి మధ్యలో ఎక్కడ ఆత్మ కోసం ప్రయత్నం చేయగలడు? బంధ విముక్తికి ఎట్లా ప్రయత్నం చేయగలడు? ఇంతకన్నా మూఢుడి ప్రపంచంలో ఎక్కడుండడు? కనుక పఠంతు శాస్త్రాణి యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః ఆత్మైక్య బోధేన వినా విముక్తిః న సిద్ధ్యతి బ్రహ్మశతాంతరేపి. పఠంతు శాస్త్రాణి యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః. పఠంతు శాస్త్రాణి, శాస్త్రాన్ని పఠంతు, శాస్త్రములు చదవనీగాక. ఇక్కడ ఈ శ్లోకంలో పాఠాంతరం కూడా ఉంటాయి, కొన్ని పుస్తకాల్లో వదంతు అని కూడా ఉంటాయి. వదంతు శాస్త్రాన్ని అంటే శాస్త్రాల్ని ప్రవచించనీగాక, వదంతు చెప్పనీగాక. తనకు తెలిసి ఇతరులకు శాస్త్రాలు చెప్పినా లేక శాస్త్రాల్ని తను అధ్యయనం చేసినా పఠంతు, పఠంతు శాస్త్రాన్ని, శాస్త్రాన్ని పఠంతు. కాబట్టి శాస్త్రాల్ని అధ్యయనం చేసినా చేయనీగాక. యజంతు దేవాన్, కాబట్టి దేవతల్ని, ఇంద్రుడు వరుణుడు ఇటువంటి దేవతల్ని యజ్ఞ యాగాదుల ద్వారా అర్చించనీగాక. కుర్వంతు కర్మాణి. ఇక్కడ సత్కర్మలు, సత్కర్మల్ని కుర్వంతు చేయనిగాక. కాబట్టి సత్కర్మలు చేయొచ్చు, యజ్ఞయాగాది కర్మల ద్వారా ఇంద్రాది దేవతను తృప్తిపరచొచ్చు, శాస్త్రాలని అధ్యయనం చేయొచ్చు. భజంతు దేవతాః. కాబట్టి దేవతల్ని భజంతు, సేవించడం, భజ సేవాయాం ఉత్పత్తి అంటే రామకృష్ణ అవతారాలని. ఇప్పుడు కృష్ణుని పూజిస్తున్నాం, రాముడిని పూజిస్తున్నాం, ఇవన్నీ కూడాను దుర్గను పూజిస్తున్నాం, వినాయక స్వామిని పూజిస్తున్నాం, అందరినీ పూజిస్తున్నాం. ఇది సేవ, భగవత్ సేవ. భజంతు దేవతాః, దేవతల్ని భజిస్తూ ఉండనే గాక, సేవిస్తూ ఉండనే గాక. ఆత్మైక్య బోధేన వినా ఏకస్య భావః. ఆత్మైక్య బోధేన వినా ఐక్యం, ఏకస్య భావః ఐక్యం. ఆత్మైక్య బోధేన వినా, ఆత్మ యొక్క బోధ, ఆత్మనః బోధ గనక వినా అది లేకపోతే విముక్తిహి న సిద్ధ్యతి. ముక్తి అనేటువంటిది లేనే లేదు. ఎంతవరకు బ్రహ్మ శతాంతరేపి, 100 బ్రహ్మల యొక్క జీవిత కాలం జీవించినా కూడాను. బ్రహ్మ శతాంతరేపి అంటే ఒక బ్రహ్మ, ఇప్పుడు సృష్టి జరిగింది కదా, లయమైపోతుంది కదా, ఇది ప్రళయంలో కనుక సృష్టి ప్రారంభమై ప్రళయంలో లయించిపోయేంత వరకు ఒకే బ్రహ్మ ఉంటాడు. ఇది విషయం. చతుర్ముఖాలున్నా ఒకడే, ఒక్కొక్క ముఖం 1/4, ఇంకొక ముఖం 1/4 కాదు, మొత్తం కలిసి ఆ బ్రహ్మము ఎవరో బ్రహ్మ, ఐ మీన్ చతుర్ముఖ బ్రహ్మ, సృష్టికర్త విధాత ఎవరో ఆయన, సృష్టి ప్రారంభం నుంచి చివరి వరకు ప్రళయకాలం వరకు ఒక్కడే ఉంటాడు. అర్థమైంది? సింగిల్ టీచర్ స్కూల్లో ఉదయం బెల్ గొట్టిన మొదలుకొని మళ్లీ లాంగ్ బెల్ కొట్టేంత వరకు ఒకే టీచర్ ఎట్లాగైతే ఉంటాడో ఈ సృష్టిలో సృష్టి కార్యం దగ్గర నుండి ప్రళయం వరకు ఒకే బ్రహ్మం ఉంటాడు. అది ఆయన ఏజ్, ఆయన జీవితకాలం, లైఫ్ స్పాన్ అది. ఇటువంటి బ్రహ్మలు ఒక 100, శతాంతరేపి 100లు పోయేసుకోవచ్చు. అంతకాలం మనం జీవిస్తూ ఉండినా ఏం చేస్తూ? సత్కర్మలు చేస్తూ, పూజిస్తూ, దేవతలను యజ్ఞయాగాది కర్మలు చేస్తూ, పుత్రకామేష్టి చేస్తూ, ఇవన్నీ చేసినా ముక్తిహీన సిద్ధ్యతి, ముక్తి సిద్ధించదు. ఆత్మైక్య బోధేన వినా, ఒక్క ఆత్మబోధ తప్ప, ఆత్మన బోధ, ఆత్మజ్ఞానం తప్ప ఇంకొక దాని వల్ల పొందేందుకు అవకాశమే లేదు.